The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం డాక్టర్ ఉదయశ్రీ గారి నవీన కార్యక్రమం ఆగస్ట్ 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మీ నవీన కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ. అనాది కాలం నుంచి మన వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ స్త్రీకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. తర్వాత రాను కాల పరిస్థితులు మారటంతో స్త్రీలను అబలగా మార్చేశారు. ఎందుకు పనికిరాని వారిగాను, వంటింటి కుందేళ్లగాను ఎన్నో నిర్వచనాలని స్త్రీకి అంటగట్టేశారు. ఇలానే ఉండాలి, ఈ విధంగానే బతకాలి, విధవా వివాహాలు ఉండకూడదు, ఇష్టమైన వారితో పెళ్లి చేసుకోకూడదు, పెద్దల అడుగుజాడల్లో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇదివరకు నుంచి మనకుండే ఒక పెద్ద సాంఘిక దురాచారం బాల్య వివాహాలు. ఇటువంటి బాల్య వివాహాలు, ఇటువంటి కారణాలు స్త్రీలకి చెప్పినప్పుడు ఇట్లానే ఉండాలి, ఈ విధంగా ఉండకూడదని, అలాంటివన్నీ నిజంగానే మన వేదాల్లో చెప్పబడ్డాయా, లేదా మధ్యలో వచ్చిన సనాతన బ్రాహ్మణ కుటుంబాలలోనూ ఇతరేతర కుటుంబాల్లోనైనా సరే, ఒక బ్రాహ్మణ కుటుంబాలనే కాదు ఇతరేతర అన్ని జాతుల వర్గాల్లోనూ పురుషాధిక్యాన్ని నిరూపించుకోవటానికి ఇటువంటివి మన మహిళలకు ఆపాదించారా అనే విషయాలు కొంచెం ఈరోజు తెలుసుకుందాం మనం. ప్రతి వారము ఏదో ఒక ఆదర్శ మహిళ గురించి కానీ, వీర వనిత గురించి కానీ, సంఘ సేవకురాలు గురించి కానీ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు అందరికీ సంబంధించిన ఋగ్వేదంలోని స్త్రీలు ఏ విధంగా ఉండేవారు అనే ఒక టాపిక్ మీద ఈరోజు మీకు కొంత చెప్పాలనుకుంటున్నాను ఈ నవీన కార్యక్రమం ద్వారా. ఋగ్వేదంలోని స్త్రీలు బతికిన విధానం, వాళ్ళ వివాహం, వాళ్ళ చదువులు, దీని గురించి చెప్పుకునే ముందర అసలు ఋగ్వేదం అంటే ఏమిటి అనే దాని గురించి చిన్నగా కొంచెం చెప్పుకుందాం. వేదాలలో ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదంట. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించబడేది. ఋగ్వేదం రుక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలోనే మొదటిది ఋగ్. యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే నాలుగు వేదాలలో ఋగ్వేదం మొదటి వేదం. ఋగ్వేదాన్ని దేవవేదంగా చెప్పబడ్డారు. ఋగ్వేదం దేవవేదంగా చెప్పబడిందిట. యజుర్వేదమేమో మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి మనకి వివరిస్తుంది. శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించారట. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి 5 శాఖలున్నాయి. 1వ శాఖ శాఖల, 1వ శాఖ శాఖల, 2వది భాష్కల, 3వది అశ్వలాయన, 4వది మాండూక్య, 5వది సాంఖ్యాయన. వీటిలో శాఖల తప్ప ఇంకేవి అందుబాటులో లేవట. ఋగ్వేదం 2 విభాగాలుగా ఉందిట. 1 అష్టకాలుగాను, వాటిలో అధ్యాయాలు, వాటిలో వర్గాలు ఉంటాయట. 2వ విభాగం మండలాలుగా విభజింపబడిందిట. మండలాలలోనే మనం అనువాకాలు, వాటిలో సూక్తాలుగా విభజింపబడ్డాయిట. మొత్తం 1,017 సూక్తాలలో, 10,580 ఋక్కులలో, 153,826 శబ్దాలు. వాటిలో 432,000 అక్షరాలు ఉన్నట్లు సౌనక మహర్షి వర్ణించారట. ఈ అక్షరాలు కలియుగంలోని సంవత్సరాలు ఒకటేనని వచనం చెప్తోంది. ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలను పురాణ గాథలుగా వర్ణించబడ్డాయట. ఈ ఋగ్వేదంలో అనేక స్తోత్రాలు ఉన్నాయట. ఋగ్వేదంలోని దశమ మండలంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసించబడిందిట. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడిందని, ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదమని, వర్షాలు పడాలంటే వర్జన్య సూక్తాలు పఠించాలని సూచింపబడింది. జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. జూదం అంటే ఈనాటి దుర్వ్యసనమైన పేకాట. ఇదివరకు, ఇప్పుడు జూదం పేకాట కూడా జూదంలోకి వస్తుందనుకోండి, కానీ ఇదివరకు జూదం అంటే మహాభారతంలో జూదం ఆడే కదా రాజ్యాలు పోగొట్టుకున్నారు మన పాండవులు, ఆ విధంగా ఈ కాలపు లూడో అనుకోవచ్చు మనం. కొన్నింట్లో జూదమాడిన వ్యక్తి వర్ణన కూడా ఉందిట ఋగ్వేదంలో. శంకరాచార్యులచే, మన ఆది గురువు అయిన శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడిందిట. ఆ నో భద్రాహ క్రతవోయంతు విశ్వత అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని వచనం చెప్పబడింది మన ఋగ్వేదంలో. ఇక ఋగ్వేద విజ్ఞానానికి వెళ్తే, ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వనీ సూక్తంలో అశ్వనీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణింపబడ్డాయి. ఇక ఋగ్వేద విజ్ఞానానికి వెళ్తే, ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వనీ సూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయిట. శస్త్రచికిత్సలు. ఆ కాలం నుంచే భారతదేశం శస్త్రచికిత్స చేసిందనే దానికి ఎన్నో కారణాలున్నాయి. ఆ కారణాలు మనం ఋగ్వేదంలో చూడొచ్చన్నమాట. కేళుడు అనే రాజు భార్య యుద్ధంలో 2 కాళ్ళు కోల్పోయిందట. అంటే ఆ కాలంలో రాజుల భార్యలు కూడా యుద్ధాలు చేస్తారని తెలుస్తోంది, వీరవనితలన్నమాట. 2 కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతి చేశారట. వారు ఆమెకు ఇనుప కాళ్లను అమర్చినట్లు వర్ణించబడింది. ఈ రోజుల్లో మనకి శస్త్రచికిత్సలో కాలు సర్జరీలు కానీ చేయి సర్జరీలు కానీ ఏదైనా జరిగితే ఇనుప రాడ్లను వేస్తారు కదా, ఆ విధంగా, లేదా కాళ్ళు లేని పోలియోతో బాధపడిన వాళ్ళకైనా, కాళ్ళు విరిగిపోయిన వాళ్ళకైనా మనం ఇప్పుడు ఇనుప కాళ్ళు లేదా చెక్క కాళ్ళు పెడతాం కదా, ప్లాస్టిక్ సర్జరీ ఆ కాళ్ళని రిప్లేస్మెంట్ చేస్తాం కదా, అట్లానే ఇది కూడా ఇనుప కాళ్ళు అమర్చారట. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువుతలను అతికించి అతని నుండి, అంటే దధీచి మహర్షి నుండి ప్రవర్ణ అనే మంత్రాన్ని గ్రహించగానే, ఇంద్రుడు దధీచిముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచిముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. అంటే మనకంటే వాళ్ళు ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారని తెలుస్తోంది. తలలు కూడా, అంటే ఋగ్వేదం దేవతలకు సంబంధించిందని ముందరే అనుకున్నాం కాబట్టి మన హిందూ ధర్మంలో దేవతలకి కొన్ని పవర్స్ ఉంటాయన్నది కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విధంగా కూడా దీన్ని మనం తలచొచ్చు. కానీ ఆ దేవతల ఆ పవర్సే ఈ అశ్వినీ దేవతలు వీళ్ళందరూ తలని తీసి తలని రిప్లేస్మెంట్ చేయటం అనేది, అది ఇప్పుడు మనం చేయలేని ఒక పరిస్థితి సర్జరీల్లో, కానీ అది కూడా చేశారన్నమాట. ఇలాంటి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్రచికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామానంతరం మళ్ళీ నవీన కార్యక్రమానికి వెళ్ళిపోదాం. వింటూ ఉండండి మీ నవీన కార్యక్రమాన్ని.
పండుగ చెయ్యాలి, ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి. కన్నుల పండుగ చెయ్యాలి,
మనుషులకీరే మారినా మనలో కలకలి మాటినా, మనుషులకీరే మా మనలో కలకలి మాటినా, జగమే తల్లని ప్రేమకి మా జీవితమంతా పుణ్యమా, జగమే తల్లని స్నేహకి మా జీవితమంతా పుణ్యమా. ఓ ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి.
సంతోషాలు వెలసే చోటు సౌభాగ్యాల నెలవే, సంతోషాలు వెలసే చోటు సౌభాగ్యాల నెలవే,
తల్లి పిల్లలు కలవాలి, ఇల్లే కలకలలాడాలి, ఆడుతూ పాడుతూ కలకాలం ఆనందంగా గడపాలి.
ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి.
ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి. ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీ కందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Navina karyakramaniki punaswagatam. Ee roju manam ఋగ్వేదం గురించి, అందులోని స్త్రీల గురించి కొంచెం చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాం కదా. ఋగ్వేదంలో అగ్ని సూక్తంలో విద్యుత్ని పోలిన వర్ణన కూడా ఉందట. సుధన్నలో శబ్దప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి కూడా వర్ణించబడిందట. ఋగ్వేదంలో శృధి శృత్కర్ణ వహ్నిభిలో
సంకేత పద రూపంలో అంటే నేటి టెలిఫోన్ ఆధారిత వర్ణన కూడా ఉందట. టెలిఫోను వీళ్ళు కనిపెట్టారు, విదేశీయులు కనిపెట్టారని మనం అనుకుంటూ ఉంటాం కదా, కానీ అప్పుడే దాని గురించిన వర్ణన ఉంది అనేది మనకి ఈ ఋగ్వేదంలో తెలుస్తోంది. మనమే కాదండో, విదేశీయులు కూడా మన వేదాలని ఈ మధ్య క్షుణ్ణంగా పరిశీలించి నమ్ముతున్నారు. కానీ మన భావితరం మున్ముందు వీటిని తెలుసుకోగలుగుతుందా, లేదా పాశ్చాత్య నడవడికలో ఆ మత్తులో తూగులాడుతుందా అనేది ఇప్పుడు ప్రతి పేరెంట్స్కి జనాలకి ఒక ప్రశ్నార్థకంగానే మారింది. అలానే క ఇమం ఓ నిన్యమా చికేత గర్భోయో ఆపా గర్భోవనాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తోంది. మేఘాల నిర్మాణం, దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించబడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించినది కూడా ఋగ్వేదంలో ఉంది. రేఖాగణిత విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఇట్లా ఋగ్వేదంలో లేని విషయం అంటూ లేకుండా మనకి ఇప్పటికే చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయన్నమాట. అందుకనే అదే అనుకుంటున్నాం, మన యోగా కానీ, మన యొక్క వేదాలని కానీ, ఉపనిషత్తులు కానీ, మన యొక్క శ్లోకాలని కానీ, దైవ సంబంధిత పూజల్ని కానీ, పునస్కారాలని కానీ విదేశీయులు తమలో లీనం చేసుకుని తాము అటువంటి వేదాలని వల్లవేస్తూ, ఉపనిషత్తుల్ని వల్లవేస్తూ, శ్లోకాల్ని వల్లవేస్తూ, వాటి నుంచి వచ్చే ధ్వని తరంగాల అంటే పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు పొందుపరుచుకుంటున్నారు. మనం చెప్పే ఒక్కొక్క మంత్రం కూడా ఒక్కొక్క ఇది, ఇప్పుడు పూజారి గుళ్ళో చెప్పే మంత్రాలు కానీ, మనం చెప్పే మంత్రాలు కానీ, మన కడుపు నుంచి పుట్టే ఆ మంత్రాలు మనలోని నవనాడుల్ని, శక్తుల్ని కదిలింపజేస్తాయన్నమాట. అటువంటివి మనం చెప్తున్నప్పుడు మనకి ఒక అనిర్వచనమైన ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకుని దాన్ని ఫాలో అవుతున్నారు. మన భావితరం కూడా దాన్ని తెలుసుకుని ఫాలో అయితే బాగుంటుంది కదా. అదండి, అట్లా ఆ ఋగ్వేదం గురించి కొంచెంగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఋగ్వేద కాలంలో మన స్త్రీలు ఎట్లా ఉండేవాళ్ళు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఋగ్వేద కాలంలో స్త్రీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఋగ్వేదం కాలంలో గృహానికి స్త్రీ అనేది సర్వాంగ శోభితగా ఉండేదిట. గృహానికి ఎప్పుడులాగానే తండ్రి యజమాని, మన వివాహ పద్ధతులన్నీ క్రమంగా జరపబడేవిట. ఆర్యులెన్నడూ స్త్రీని మానవజాతి పతనమునకు హేతు అని చెప్పలేదన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఈ పురుషాధిక్య సమాజంలో, కానీ స్త్రీని ఉన్నత స్థానంలోనే పెట్టి ఆర్యులు చూసేవాళ్ళట. భూలోకంలో స్వర్గ సమానం చేసి మానవజాతి అభివృద్ధికి, సౌఖ్యానికి స్త్రీ వ్యక్తియే ఆధారభూతమని ఆర్యులు నమ్మేవాళ్ళట. ఋగ్వేదంలో గృహిణి గృహదీపికగా వర్ణించబడిందిట. సూర్యోదయానికి ముందే లేచి తక్కిన వారిని మేల్కొల్పి అంటే గృహాన్ని అలంకరించి భాజన పారిశుద్ధ్యము మొన్నగు గృహకృత్యములందు ప్రవేశించేదిట. భాజన పారిశుద్ధ్యము అంటే గృహాన్ని సూర్యోదయానికి ముందే లేచి మిగతా వారిని అందరినీ లేపేదిట, గృహాన్ని అందంగా అలంకరించేదిట, పరిశుభ్రంగా ఊడ్చి అన్నీ చేసేవాళ్ళట. అవన్నీ స్త్రీలు చేసేవాళ్ళని చెప్పి చెప్పబడిందన్నమాట. స్నానం చేసి భర్తతో కలిసి స్నానం చేశాక పతిని, దేవుణ్ణి పూజించేదిట. ఇట్లే మధ్యాహ్న సాయంకాలాల్లో అగ్నిదేవుణ్ణి కూడా స్త్రీలే పూజించేవాళ్ళట. ఈ పవిత్రాగ్ని నిత్యంగా వెలుగున్నట్టు అంటే ఇంట్లో పవిత్రాగ్ని ఆరకుండా వెలిగేటట్లు చూడటమే ఈమె యొక్క ప్రథమ కృత్యంగా ఉందిట. పాలు పితకటం, మజ్జిగ చేయటం, ఆ తర్వాత వంట చేయటం, ఇవన్నీ స్త్రీలు చేసేవాళ్ళట. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఇప్పట్లాగానే ఉందన్నమాట, అంటే అక్కడి నుంచే మనకి ఇవన్నీ అలవడ్డాయి. ఈ తరుణంలో పిల్లల్ని, కూతుర్లని చూసుకునేవాళ్ళట. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత శిరోలంకారం అంటే చక్కగా జడేసుకుని వస్త్రాలను, మంచి బట్టల్ని ధరించి పిల్లలకి అట్లానే చేసి సాయంకాలం మళ్ళీ పిల్లలకి వంట చేసి పెట్టి వాళ్ళని నిద్రపుచ్చేవాళ్ళట. అంతేకాకుండా ఆ కాలంలో కూడా, అంటే ఋగ్వేద కాలంలో కూడా ఆమె సేవకులచే గృహకృత్యములను కొన్ని నెరవేర్పించి, అంటే పనివాళ్ళు ఉండేవాళ్ళట అప్పుడు కూడా, వాళ్ళందరి చేత కొన్ని 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 పనులు, అంటే వాళ్ళు చేయదగిన పనులను వాళ్ళకు ఆపాదించి మిగతా వస్తువులన్నీ చక్కగా ఉన్నాయా లేవా, అంతేకాకుండా కొన్ని కొన్ని పనులు పనివారిచే అంటే సేవకులచే, ఈ కాలంలో మనం మెయిడ్స్ అంటాం కదా, వాళ్ళ చేత చేయించి ఆయా వస్తువులు ఆ చోతుటున్నాయా లేదా అని అన్నీ పర్యవేక్షిస్తూ ఉండేదట స్త్రీ. అత్తమామల దగ్గర, భర్త యొక్క సోదరుల దగ్గర మంచి భక్తి విశ్వాసాలతో ఋగ్వేద కాలం స్త్రీ ఉండేదట. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నామో అదే ఒక నడవడికిలో, అంటే అదే విధంగా వాళ్ళు కూడా ఉంటున్నారు, ఉండేవారు అని ఋగ్వేదం చెబుతోందనమాట. ఆ కాలంలో సుతులు కలుగుటకై, సుతులు అంటే కొడుకులు, కొడుకులు పుట్టడానికి క్షీరమిశ్రితమగు సోమరసముతో, అంటే పాలు మిశ్రితమైన సోమరసంతో దేవతలను పూజించేవాళ్ళట. బుద్ధి బలం చేత, దేహబలం చేత, ప్రవర్తన చేత, అన్ని విధాలుగా గొప్పవాడైన పుత్రుని అనుగ్రహించమని దేవతల్ని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళట. అంతేకాకుండా పెద్ద కొడుక్కి, అంటే పుత్రుల్లో పెద్ద కుమారుడికి వివాహం చేసిన తర్వాత అతని భార్య ఈ గృహాధికారాన్ని, అంటే ఇప్పటిదాకా ఎవరైతే అమ్మ పాత్రధారి స్వీకరించిందో ఆ గృహాధికారాన్ని అంతా అన్ని పనులను పెద్ద కోడలు చేసేవాళ్ళట. అంతేకాకుండా పుత్రులు లేకపోతే వీళ్ళు దత్తత పుత్రులను పెంచుకునేవాళ్ళట. కానీ ఇటువంటి దత్తత పుత్రులు అందరూ ఒకేలాగా ఉండరు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అట్లానే ఋగ్వేదంలో చెప్పబడింది. అంటే ఇప్పటికీ మనం ఆ విధాలన్నీ ఇప్పుడు పాటిస్తున్నామనే చెప్పచ్చు. ఆ దత్తత పుత్రుడు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రుల చిత్తవృత్తిని అనుసరించు, అంటే వాళ్ళకి తగ్గట్టు, అంటే వాళ్ళ ఎవరైతే కన్నారో, అంటే ఇప్పుడు మనం జీన్స్ అంటాం కదా, ఆ జీన్స్ పోవు కదా, పుట్టినప్పుడు ఒక పిల్లాడు ఆ తల్లిదండ్రుల జీన్స్ వారిలో వస్తాయి, ఆ జీన్స్ పోవు కదా, ఆ జీన్స్ ప్రకారం ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా కొంచెం ఉండటం ఇది సహజమైందే, ఇప్పటికీ మనకి జరుగుతున్నదే. కానీ కొన్ని సందర్భాల్లో దత్తత తీసుకున్న పిల్లలు కూడా తల్లిదండ్రులను బాగా చూసుకున్న వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. అవే ఆ జీన్స్ యొక్క ప్రభావం వల్ల హెచ్చు తగ్గుల్లో ఆ చూసుకోవటం అనేది ఉంటుంటా. అంటే మానవ ప్రవర్తన మన యొక్క పుట్టుకను జననమును మన జీన్స్ని బట్టి నిర్ణయిస్తాం కదా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం నవీన కార్యక్రమానికి. వింటూ ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, నవీన కార్యక్రమం.
ఎవరని అడిగే మొనగాడాలే, ఎవరో కాదు నీ నీడ. ఎవరని అడిగే మొనగాడాలే, ఎవరో కాదు నీ నీడ. Thank you.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
నవీన కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పటిలాగానే అప్పుడు కూడా మనకి పుత్రకామేష్లు అట్లా అంతా చేశారని చెప్పుకుంటాం కదా, ఆ విధంగానే దేవతల్ని పాలతో మిశ్రమమైన సోమరసంతో ఆ కాలంలో పుత్రులు కలగటానికి పూజ చేసేవాళ్ళట. అంటే బుద్ధిబలంతోనూ దేహబలంతోనూ ప్రవర్తనలోనూ మంచి పుత్రులు కలగాలి అని చెప్పి అగ్నిదేవతకి పూజించేవాళ్ళట. అంతేకాకుండా పెద్ద కుమారుని యొక్క భార్య తల్లి తర్వాత గృహాధికారాన్ని స్వీకరించే బాధ్యత తీసుకోవాలట. అంటే అన్ని పనులను సమకూర్చి పెద్ద కుమారుని భార్యే ఇవన్నీ చెయ్యాలి. ఎంతమంది పుత్రులున్నా కూడా పెద్ద కుమారుడు, ఆ కుమారుడికే ఇప్పుడు కూడా మన యొక్క పితరుల దాంట్లో ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి, పెద్ద కుమారుడు ఉంటే ఫస్ట్ పెద్ద కుమారుడిని పిలవండి. ఇది ఋగ్వేద కాలం నుంచి మనకి అలవాటైన ఒక ప్రక్రియ అండి. ఇప్పుడు పుత్రులే లేకపోతే దత్తత తీసుకునేవాళ్ళట పుత్రుల్ని. కానీ కాలమాన పరిస్థితుల ప్రకారం దత్తత తీసుకున్న పిల్లలు ఎంతవరకు పెంచుకున్న తల్లిదండ్రులకి లాయల్టీగా అంటే న్యాయంగా ఉన్నారో కూడా చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది లాయల్టీగా లేరని చెప్పి, అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీన్స్ వాళ్ళలో వెళ్తూ ఉంటుంది కదా, ఆ జీన్స్ని ఇది వరకు బాగా, ఇప్పుడు లేదు కానీ మనుషుల్ని మాటలతో చేతలతో మార్చొచ్చని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ కాలంలో ఈ ఒకటి ఉండేది, ఆ జీన్స్ ఎంతైనా ఆ రక్తమే మాట్లాడుతుంది. ఇట్లాంటి కబుర్లు వింటూ ఉంటాం కదా మనం, వాళ్ళ రక్తం మన వైపు మొగ్గు చూపుతుంది అంటాం కదా, అది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ జీన్స్ ప్రకారమే మనుషులు వాళ్ళ బాడీలోని రక్తం, ఆ తల్లిదండ్రుల జీన్స్ ప్రకారమే వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. దొంగ కొడుకు దొంగ అవ్వాలనే రూల్ లేదండి, కానీ కూడా కొన్ని పరిస్థితుల్లో ఆ జీన్స్ యొక్క ప్రభావం ఎక్కువ చూపించినప్పుడు కొంచెంలో గొప్పైనా ఆ బుద్ధి ఉంటుంది అన్నది మన సైన్సే తేల్చి చెప్తోంది కదండి. ఆ విధంగానే అన్నమాట దత్తత తీసుకున్న పుత్రులు ఎంతవరకు లాయల్టీగా ఉన్నారు పెంచుకున్న తల్లిదండ్రులకు అనేది మటుకు చాలా రేర్ విషయంలో లాయల్టీగా ఉన్నారనేది ఋగ్వేదమే నిరూపిస్తోంది. ఇంకా కూతుర్లు పుట్టడాన్ని పెద్దగా ఏమి, ఒకే పుట్టారు కూతుర్లు అంతవరకేనమాట ఆడపిల్ల పుడితే. ఈ పుత్రిక దుహితృనామాన ఒప్పుతుండేదిట. దుహ్ అనే పదము పాలు పితుకుట అనే ధాతువు నుండి పుట్టిందని చెప్తున్నారనమాట. ఆ కాలంలో వివాహం కాని పెద్ద కుమార్తెలు, అంటే పెద్ద కుమార్తెలకి వివాహం కానప్పుడు పాలు పితకటం వంటి పనుల్లో పెట్టేవాళ్ళట. అంతేకాకుండా మనకి రీసెంట్గా తెచ్చిన చట్టం ప్రకారంగా, అంటే ముందర్ల లేదు ఇటువంటి చట్టం, పుత్రులే వంశోద్ధారకులు, వంశంలోని ఆస్తిపాస్తులకు అధికారులు అని ఉండే కాలం ఉండింది మధ్యలో మనకి. కానీ ఋగ్వేద కాలంలో చెప్పారండి, స్త్రీలకు కూడా అంటే పుట్టిన అందరి సంతానానికి సరిసమానంగా, అంటే ఆడ సంతానానికి కూడా ఆస్తిలో భాగం ఉండేదిట. ఈ విషయం, ఈర్ష్యాద్వేషాలు ఎల్లప్పుడూ మనిషి లేడండి ఈర్ష్యాద్వేషాలు లేకుండా, ఆ ఈర్ష్యాద్వేషాలు ఎల్లప్పుడూ ఉంటాయి. నీకు నాకు అనే డబ్బు పోరాటం అక్కడి నుంచి ఉన్నదన్నది ఈ ఋగ్వేదం గురించి, ఈ ఋగ్వేదంలో కూడా చెప్పబడింది మనకి. ఆ సోదరులు సోదరుల యొక్క భార్యలకి ఈ ఆడపడుచులకి ఇచ్చే డబ్బు నచ్చేదిట కాదుట. తల్లిదండ్రులు చచ్చిపోయేటప్పుడు సరైన కట్టుబాటు లేదా లేకపోవటం వల్ల, అంటే సరిగా పెంచలేకపోవటం వల్ల దుష్ప్రవర్తనకు ఈ కూతుళ్ళు లోనయ్యేవారని చెప్తున్నారు. కూతుళ్ళే కాదండి, నన్ను అడిగితే తల్లిదండ్రుల పెంపకంలో సరైన కట్టుబాట్లు పెరగకపోతే గాడి తప్పడం ఈ రోజుకి పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఆ కుటుంబానికి ఆ అమ్మాయి అంటే దుష్ప్రవర్తన కలిగిన స్త్రీ కళంకం అని చెప్పి ముందిట. అవివాహితయు విభర్త్రకయు అయినట్టి స్త్రీ ఇట్టి కష్టములు పుట్టింటికి కలుగజేయుచుండుట తరచు. ఎప్పుట ఆ స్త్రీకి ఎప్పుడైతే పెళ్ళి జరగదో లేదా భర్త పోయిన స్త్రీ అయితే వాళ్ళ వల్ల కళంకం వచ్చింది అని చెప్పుకుంటారట, ఎందుకంటే తప్పుదారులు పడతారు కాబట్టి. కానీ అందరూ పట్టరండి నాకు తెలిసినంతవరకు. ఇది ఆ ఋగ్వేదంలో మనం తెలుసుకుంటున్నాం, ఇవన్నీ చెప్పారనమాట. పుత్రికే తనకు అన్ని విధములుగా బాసటగా ఉండటం చేత తన యొక్క ఇల్లును వదిలి పుత్రిక అంటే పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళుతుంది కాబట్టి అటువంటి కూతుర్ని తల్లి ఎక్కువగా ప్రేమించేదిట, తండ్రినేమో కొడుకు అనుసరించేవాళ్ళట. సో బంధం ఎట్లా ఉండేదిట, తండ్రి కుమారులకి తల్లి కూతుర్లకి బంధం సత్సంబంధాలుగా ఉండేదిట. ఇంకా విద్యా విషయాలకు వస్తేనండి, మధ్యకాలంలో ఆడవాళ్ళకి చదువు ఎందుకు అన్నారే కానీ ఋగ్వేద కాలంలో అట్లా చెప్పలేదుటండి. ఆ కాలంలో బాలికల విద్య విషయమై శ్రద్ధ వహించేవాళ్ళట. ఎంతోమంది విద్యాధికం రాని రఘు అంటే బాగా విద్యలు నేర్చిన తపస్విన్లు యజ్ఞాలు చేసేవాళ్ళట. వారు రచించిన శ్లోకాలని దైవ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళట. బాగా విద్యాది అంటే విద్యాది విద్యని బాగా నేర్చిన అనేక స్త్రీల ప్రస్తావన కూడా ఈ ఋగ్వేదంలో పేర్కొన్నారట. ఉదాహరణకి గోషాదేవి ప్రసిద్ధికి ఎక్కిన తపస్విని తామె. అట్లానే లోపాముద్ర, మమత, అపాల, సూర్య, ఇంద్రాణి, సచి, సర్పరాగి, విశ్వవర మున్నగు వారందరూ ఇటువంటి చదువుకున్న స్త్రీలేట ఋగ్వేద కాలంలో. అందు విశ్వవర అగ్నిదేవుని శ్లోక రూపంలో ఆరాధిస్తేదిట. ఒక యజ్ఞంలో ఆమె ఋత్విక్ స్థానం అలంకరించిందిట. ఋక్విక్ చూడండి, అటువంటి ఋగ్వేద కాలంలోనే ఒక యజ్ఞంలో ఈ విశ్వవర అనే తపస్విని ఋక్విక్ స్థానం అలంకరించిందిట. ఈ స్త్రీలను అణిచివేయటం ఎక్కడొచ్చిందంటే ఈర్ష్యగల గురువులు అంటే మత గురువులు ఈ స్థానానికి స్త్రీలు అంటే ఇటువంటి ఋక్విక్ స్థానానికి స్త్రీలు అనర్హమని తలచి వాళ్ళుగా అంటే పురుషాధిక్య సమాజంలో వాళ్ళు శాసించారు ఈ విషయాన్ని. అట్లా మన పురుషాధిక్య సమాజం ఎవరి ద్వారా ఏర్పడిందంటే ఋగ్వేదంలో చెప్పలేదండి, మనంగా క్రియేట్ చేసుకున్నదే ఇది. అంటే మగవాళ్ళు ఈర్ష్య ఉన్న గురువుల వల్ల వచ్చింది అని చెప్పబడింది. అపాల ఇంద్రుని గూర్చి సోమయజ్ఞం చేసి తన తల్లిదండ్రుల కష్టాన్ని తొలగించిందిట. ఇంతేకాదండో, స్త్రీలు ఒకప్పుడు తమ భర్తలను గమనించి అంటే తమ భర్తల్ని అనుసరిస్తూ యుద్ధాలకి చేసేవాళ్ళట. విశ్వసాలాదేవి యుద్ధంలో ఒక కాలు పోగొట్టుకుంటే ఇందాక అనుకున్నాం కదండి అశ్విని దేవతల ప్రసాదంలో కాలు కలిగింది అని చెప్పి. ముద్గల ఋషి భార్య ఇంద్రసేన తమ అంటే వాళ్ళ యొక్క గోవుల్ని ఎవరైతే అపహరించారో ఆ చోరుల్ని భర్తతో పాటు రథం మీద వెంబడించిందిట. భర్త అలసిపోయాట కొంతసేపటికి. అప్పుడు ఈవిడ బాణాలు తీసుకుని వాళ్ళని తరివి తరివి కొట్టిందని చెప్పబడిందనమాట. అంటే ఆ కాలంలో స్త్రీలు చదువుకునేవాళ్ళు కత్తిసాము వంటి యుద్ధాల్లో కూడా ఆరితేరారు. ఒక్క రాజకన్యలకే కాకుండా అన్ని రకాల స్త్రీలు కూడా చదువుకోవడానికి అర్హులు అనేది ఋగ్వేద కాలంలో మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా విశ్వవరాదేవి అగ్నిని ఆరాధించి గర్భదానం వయో నిర్ణయం గావించిందిట. చూడండి, ఎప్పుడు గర్భధానం అవ్వాలో అనే ఒక నిర్ణయాన్ని ఆవిడ రూపొందించిందిట. ఈ విషయాల్ని బట్టి ఏం తెలుస్తోందంటే మనకి, ఋగ్వేద కాలంలో స్త్రీలు గృహ సాంఘిక వ్యాపారాల్లో ఉన్నత పదవుల్ని అలంకరించేవారనేది స్పష్టంగా ఉంది. మనకి ఎటువంటి నీచంగానూ స్త్రీని చూపించలేదు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూ ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
వెన్నెలతో
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
నవీన కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఋగ్వేదంలోని స్త్రీల గురించి. వెళ్ళిపోదాం ఆ టాపిక్లోకి. అంతేకాకుండా ఒక పుత్రుణ్ణి కనలేని ఒక స్త్రీ, అంటే వితంతువు, అంటే భర్త చనిపోయిన ఆవిడకి భర్త ఆస్తిపాస్తుల్లో హక్కు ఉందిట. అంతేకాకుండా స్త్రీలు ఇందాకే అనుకున్నట్టు తండ్రి సంపాదనలో కూడా కొంత భాగాన్ని పొందేవాళ్ళట. ఆ స్త్రీ పెళ్లి చేసుకోకుండా ఉండకుండా ఉండేటట్లు ఆమె తల్లిదండ్రులు, సోదరులు ప్రయత్నము చేసి ఆమెకి ఇష్టమైన వరుడు దొరికినప్పుడు, లేదా దొరక్కపోతే పెళ్లి చేయకుండా దొరికినప్పుడే, అంటే అంత స్వతంత్రత ఇచ్చేవాళ్ళని తెలుస్తోందండి ఇక్కడ. నేను చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోండి అనే ఒక కట్టుదిట్టాలకి లోను కాలేదు స్త్రీ. అంటే వాళ్ళకి పూర్తి స్వతంత్రం ఉండింది తన భర్తను ఎన్నుకోవటంలో అనేది ఋగ్వేదం ద్వారా మనకి తెలుస్తోంది. అలాంటప్పుడు, అంటే ఇష్టం లేదు పెళ్ళి, నేను ఇట్లానే ఉంటానన్న వాళ్ళకి కూడా, వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మంచి ప్రవర్తన కలిగిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసేవాళ్ళట. అంటే ఒక ఒక అటువంటి స్వతంత్రతతో ఉండేట ఋగ్వేదంలోని స్త్రీ. కానీ కాలక్రమంలో ఇది నశించిపోయి ఆమెకిష్టమైన విధానంలో కాకుండా, అంటే ఇప్పుడు ఉందిలే అండి, ఆ మధ్యకాలంలో చెప్తున్నాను, తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి అటువంటి ఒక పరిస్థితి. అంటే ఎందుకు బాల్య వివాహాలు వచ్చాయని చెప్పి, అంటే ఇటువంటి స్వతంత్రత ఉండబట్టి ఆ స్త్రీ నాకు పెళ్ళొద్దని ఇంట్లో కూర్చుంటే అది కళంకం అనుకుని ఆ చట్టాన్ని మార్చేసేసేసి అప్పటి తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే ఆవిడకి ఇటువంటి ఆలోచనలు రావు అనే ఉద్దేశంలో వచ్చిందేమో ఈ బాల్య వివాహాలని చెప్పి అనుకుంటున్నాం మనం, అనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్వతంత్రత ఇచ్చినప్పుడు నాకు నచ్చని వాళ్ళు దొరకలేదంటే నేను పెళ్లి చేసుకోను, అంటే అది పద్ధతి కాదని చెప్పి ఆ పద్ధతిని మార్చడానికి వచ్చిన చట్టం ఆ తర్వాత ఎన్ని 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 అనర్థాలకి దారితీసిందండి. వయసు వ్యత్యాసం లేకుండా చిన్న చిన్న పిల్లల్ని, పెద్ద పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుని, ఇది సనాతన కుటుంబాల్లో చాలా ఎక్కువగా ఉండేదండి. అది మనకి గురజాడ గారి కన్యాశుల్కాన్నే చూడండి, ఎంత ఘోరమైన ప్రక్రియ అండి ఇది. ఇటువంటివి కారణాలు అయి ఉండొచ్చేమో అనేది మనం ఇప్పుడు అనుకునేటట్టుగా అవుతుందన్నమాట. ఎందుకంటే ఋగ్వేదంలో చెప్పిన స్త్రీకి పూర్తి స్వతంత్రం ఉంది అని చెప్తున్నారు. వితంతు వివాహాలు జరిగేవని, ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైన వరుణ్ణి ఎంచుకోవచ్చని కూడా చెప్పబడింది కదా మనకి. ఇప్పుడు ఈ విషయాలు చూస్తుంటే తెలిసేదేంటంటే, కొంతమంది కుబుద్ధి గల వారి ద్వారాను, కొంతమంది స్త్రీల వల్లను, మిగతా స్త్రీలందరూ పాలలో ఒక విషం చుక్కేసినా మొత్తం పాలన్నీ విషంగా మారిపోతాయి కదా, అటువంటిదే మన సమాజంలో జరుగుతోందండి, జరిగిందని చెప్పచ్చు. అటువంటి విషయమే ఇది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళు చేసే తప్పులకి, అంటే కొంతమంది స్త్రీలు చేసిన తప్పులకి తర్వాత తర్వాతి కాలంలో ఎంతోమంది బాలికలు చాలా కష్టపడ్డారండి. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇటువంటి పెళ్లి చేసుకొని స్త్రీ వల్ల ఆ తర్వాతి కాలంలో భర్తను వరించే అధికారాన్ని ఆమెకు తీసేశారట ఈ తల్లిదండ్రులు. ఇదే బాల్య వివాహానికి పునాది కావచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఋగ్వేద కాలంలో యవ్వనవతి అయిన తర్వాతనే స్త్రీకి వివాహం జరిగేదిట. యవ్వనం నిండిన తర్వాత సూర్యుడు కూతురు సూర్య సోమనికిచ్చి వివాహం చేశారట. ఋగ్వేద కాలంలో స్త్రీకి యవ్వనం వచ్చాకే పెళ్లి జరిగేదని ఈ విషయాల వల్ల మనకి బాగా తెలుస్తుంది కదా. అంతేకాకుండా ఘోష వివాహాలు కూడా చేయబడేవిట. గర్భధానం అనేది వివాహం అయిన తర్వాత 4వ రాత్రి అంటే 4వ రోజునే జరిగేదిట. అంటే దీని ప్రకారం స్త్రీలు పెద్దవాళ్ళయి రజస్సులు అయిన తర్వాతే వివాహాలు జరిగేవనేది మటుకు నిర్ధారింపబడుతుంది ఋగ్వేదం ద్వారా. చూడండి, ఆ తర్వాత వచ్చిన కొన్ని సాంఘిక కారణాలు, కుళ్ళు, కుతంత్రాలు, వీటి వల్ల ఎంతోమంది వితంతువులుగా మన భారతదేశంలో చిన్న చిన్న పిల్లలు తయారైపోయారండి. మనకి కన్యాశుల్కం వంటి సంఘ సంస్కర్తల డ్రామాలు, రచనలు చదువుతుంటే ఆ కాల పరిస్థితులు మనకి అర్థమవుతాయన్నమాట. ఈ ఋగ్వేదం ప్రకారం చూసుకుంటే ఒక స్త్రీకి ఈ కాలంలో 30 భాగం ఉంది మనకి హక్కు. ఆ హక్కుని ఋగ్వేద కాలంలో అట్లానే ఉండేది అనేది మనకి ఇదంతా వింటుంటే తెలుస్తోంది, ఇదంతా చదువుతుంటే మనకి తెలుస్తుంది కదా. అంటే మధ్యకాలంలో వచ్చిన పరిస్థితులు, వీటి కారణాల ద్వారానే బాల్య వివాహాలు మనకి జరిగాయని ఈ విషయాల వల్ల బాగా మనకి తెలుస్తోంది. కానీ ఎప్పుడు కూడా ముందరి నుంచే అనుకుంటూ ఉంటాం, ఏ పురాణము చెప్పలేదండి స్త్రీకి హక్కులు లేవని, స్త్రీ చదువుకోకూడదని, స్త్రీ పోరాడకూడదని. ఏంటి, శ్రీకృష్ణుడితో పాటు సత్యభామ వెళ్ళి యుద్ధం చేసింది, నరకాసుర వధ జరిగింది. ఎంతోమంది రాజకుమార్తెలు రాజుల కాలంలో యుద్ధాలు చేసేవాళ్ళు. కానీ నిమ్నజాతిలో అంటే కొంత వైషమ్యాలు వచ్చినప్పుడు ఈ జాతి కిందకు వచ్చేసరికి పురుషాధిక్యం ఎక్కువ ఉందనిపించేది రాజుల కాలం కంటే కూడా. ఇప్పుడు రాజులు రాజకుమారులకి తమ పిల్లలకి అంటే ఉన్నత జాతిలో అంటారు విద్యని ఇచ్చారు. కానీ ఎవరైతే ఇలిటరసీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి నిమ్నజాతుల్లోనే స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చేమో దీని ప్రకారం చూస్తుంటే. ఇక్కడ ఆర్యులు అని మనకు ఋగ్వేదంలో సంబోధిస్తున్నారు కదా వాళ్ళని. ఆర్యులు అంటే ఉత్తమ జాతి అని ఒక అర్థం ఉండుండొచ్చు, మనకి తెలియదు. అంటే ఆ జాతుల్లో అట్లా బాగానే చదువుకున్నారు. అంటే వేదాల్లో చెప్పింది మనం హిందూ ధర్మస్థులం, వేదాలు ప్రామాణికం, లోకమంతా ప్రమాణంగా చూసుకుంటున్నాయండి వేదాలు. అటువంటి వేదాల్లో చెప్పిన ఏ విషయం పొల్లిపోదు కదా, అటువంటి విషయాలే మనకి ఋగ్వేదంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఎక్కడ ఒక కించిత్తు కూడా రాసలేదండి స్త్రీలు చదవకూడదు, వంటింటి కుందేళ్ళే, ఆ తర్వాత స్త్రీలకి ఉద్యోగం చేసే హక్కు లేదు, స్త్రీలు ఏ పనులే చేయాలి, ఇవి ఎక్కడా లేవండి ఋగ్వేదంలో కూడా చెప్పలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం, కానీ ఇప్పటికీ కొంతమంది మూర్ఖులు ఉన్నారండి, ఇప్పటికీ కొన్ని చోట్ల చిన్నపిల్లలకి వివాహాలు చేస్తున్నారు. వాటన్నిటికీ కారణం మూఢనమ్మకాలే అని చెప్పచ్చండి. ఆ మూఢనమ్మకాలకి ఒక మతాన్ని ఆపాదించి, ఆ మతము మూఢనమ్మకాలు, దాంట్లో కుళ్ళు కుతంత్రాలు ఉన్న పెద్దవాళ్ళు చేసే ఈ ఒక చర్యల వల్లనే ఎంతోమంది స్త్రీల జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. అంతకంటే వేరే ఏమీ మనం చెప్పుకోక్కర్లేదు. అంతేగాని ఏ వేదంలోనూ ఏ ఉపనిషత్తుల్లోనూ స్త్రీలు చిన్నపిల్లలకి పెళ్లి చేసేయాలి, చదువుకోకూడదు అని మనకి లేదన్నది ఈ ఋగ్వేదం ఆధారాలే మనకి తెలుపుతూ ఉన్నాయి. ఇంకో విషయం కూడా చెప్పారండి ఈ విషయంలో ఋగ్వేదంలో. ఆ కాలంలోట 4 విధాలుగా వివాహం ఉండేదిట, దానికి కొన్ని కేటగిరీస్ పెట్టారు చూడండి. స్త్రీ పురుషులకు పరస్పరము అంగీకారం ఉండి వివాహం జరుపుటం ఒక కేటగిరీ కిందకు వస్తుంది. బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేయటం ఇది రాక్షస పద్ధతి. ఇప్పుడు మనకి బలవంతంగా ఎత్తుకుపోయి వివాహాలు చేసేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళ ఇష్టంతో సంబంధాలు ఉండవు, స్టేటస్తో సంబంధాలు ఉంటాయి అట్లా అన్నమాట. మనం రాక్షసులకి తక్కువ కాదనిపిస్తుందో ఒకసారి చూస్తుంటే ఇటువంటి పరిస్థితుల్ని. రేపులు జరిగిపోవటం, మానభంగాలు, అమానుష్యంగా పిల్లల్ని ఎత్తుకుపోవటాలు, పాపానికి అంతులేనట్టుగా పాపాలండి అట్లా. రెండోది, ఇటువంటి బలవంతంగా ఎత్తుకుపోయి చేసే పిల్లల్ని రాక్షసత్వంగా భావించేవాళ్ళట. విముదుడు అనేవాడు పురమిత్ర దుహితనిట్లు వివాహం చేసుకున్నట్ట, రాక్షస వివాహం అంటారండి. కుమార్తెను ఋషికిచ్చి వివాహం చేయటాన్ని ఆర్షము అంటారు, ఆర్ష సంప్రదాయం ప్రకారం అన్నమాట. ఋగ్వేద కాలంలో యవనవతి అయిన కన్య భర్తను వరించే అధికారాన్ని కలిగి ఉంది. వధూవరులేమో సమాన గోత్రం వారు కాకుండా ఉండాలి. ఇది మన హిందూ ధర్మమే. వివాహం అంతా 4 రోజులు జరుగుతుందిట, వేద మంత్రాలతో ఉంటుందిట. కంకణ బంధన సమయంన వరుడు వధువుతో బలికిన మంత్రములు ఇచ్చట విడవదగినవి కావు. అంటే ఎప్పుడైతే కంకణ బంధనం చేస్తున్నారో అప్పుడు కొన్ని మంత్రాలు చదివిస్తారట. నాతో నా ఇంటికి రా, నా గృహాధికారాన్ని వహించు అనేది. దాంట్లో కూడా ఒక వింతైన ఒక పద్ధతి చెప్పారు చూడండి ఇక్కడ ఋగ్వేదంలో. మొదట సోముడు నిన్ను చేపట్టిన, అంటే ముఖ్యంగా మొట్టమొదట సోముడు నిన్ను పెళ్లి చేసుకున్నట్ట, అంటే చేపట్టాట. తర్వాత గంధర్వుడుట, పిదప అగ్నిట, నేను నాలుగవ వాడను, అంటే నేను నాలుగో భర్తను, అంటే నిన్ను చేపట్టిన వాళ్ళు నేను నాలుగవ వాడినని చెప్పబడిందిట. ఎందుకు అనేది ఇక్కడ చూడండి మీరు. బాలయమున అంటే చిన్నప్పుడు ఈ కన్యల యొక్క అభివృద్ధి సోమదేవుని అనుగ్రహంలో జరుగుతుంట, అటువంటి నమ్మకం ఉండేదిట. మళ్ళీ పెరుగుతున్న కొద్దీ శరీర అవయవాలు పెరుగుతున్న కొద్దీ సౌష్ఠవానికి కారకుడు గంధర్వుడుట ఈ కన్యలకి, ఇట్లా చెప్పుకునేవాళ్ళు వాళ్ళు ఆ కాలంలో. ఇటువంటి ఒక పద్ధతులను అనుసరించేవాళ్ళు అన్నమాట. మూడోది కన్యలు రజోదర్పణంకు, అంటే పెద్ద మనిషి అవటానికి కారకుడు అగ్నిదేవుడు అని చెప్పి. అట్లా ముగ్గురు అయ్యాక నాలుగవడు, అట్టి యువతిని నేను నాలుగవ స్థానాన్ని చేపట్టాను, అటువంటి ఆచారం ఉండేదిట ఒక పురుషుని పెళ్లి చేసుకోవటం అనేది. ఇటువంటి ఆచారం మనకి ఈ ఋగ్వేదం ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే ఏకపత్ని వ్రతమే అనే అధికారమే ప్రచారంలో ఉండి, అంతేకాకుండా ఎంతోమంది స్త్రీలను అంటే అనేక పత్నిత్వం కూడా అక్కడక్కడ చూడొచ్చు అన్నమాట. కానీ ఎక్కువగా ఏకపత్ని వ్రతమే ఉండేది. దానికి కూడా ఒక ఎక్సెప్షన్ చెప్పారు చూడండి. పురుషులు యుద్ధంలో దొరికిన కన్యలను స్వీకరించి వారి సౌఖ్యం కొరకు ఇంటికి తెచ్చేసేవాళ్ళట. అప్పుడు ఈ సవితి పోరాటాలు ఇవన్నీ జరుగుతూ ఉండేది. మంచిని తీసుకున్నామో లేదో అండి సంఘంలో మనం అందరం, కొన్ని చెడుల్ని మాత్రం అట్లానే తీసుకుంటాం. అది మానవ సహజమో ఏంటో మరి మనకి తెలియదు, కానీ చెడులు ఆటోమేటిక్గా మనం తీసేసుకుంటూ ఉంటాం. అటువంటిదే ఇది ఒక ప్రక్రియ అనుకోవచ్చు. రాజులు ఎంతమంది భార్యలనైనా చేసుకునే హక్కు ఉంది అనేది మనకి కొన్ని చరిత్రల వల్ల వాటి వల్ల తెలుస్తోంది. రెండో భార్య ఉంది, మూడో భార్య ఉంది అని చెప్పి. వాలి అంటే వానర సమూహంలో ఇటువంటి పద్ధతులు ఉన్నాయి. అదే మనకి రాజుల కాలంలో కూడా ఉండేదన్నమాట. ఆ విషయం ఇక్కడ ఉంది. కానీ మంచి చెడు రెండు ఉన్న చోట్ల మంచిని గ్రహించు చెడుని విడవాలి. కానీ మన వారు చెప్పుకున్నాం కదా పురుషాధిక్య సమాజమని, ఆ సమాజం యొక్క ఆ పురుషాధిక్యం వల్ల వాళ్ళకి ఎక్కడ లాభం ఉందో అవి మాత్రం తీసుకుని నష్టాలని లేదా వాళ్ళ ఆధిక్యానికి అడ్డొచ్చే వాళ్ళని అణగదొక్కారనేది మనకి స్పష్టమవుతుందన్నమాట. ఎందుకంటే అప్పుడు లేని అటువంటి పరిస్థితులు మధ్యకాలంలో కల్పింపబడ్డాయి మనకి. ఆ పరిస్థితుల వలన బాగా స్త్రీల అణచివేతకు కారణం ఆ పరిస్థితులే అని చెప్పచ్చండి. అటువంటి పరిస్థితుల నుంచి కూడా మళ్ళీ కొంతమంది సంఘ సంస్కర్తల పుణ్యమా అని ఈరోజు మనం ఇట్లా ఒక స్త్రీ ఇట్లా నిలబడటానికి కారణమైంది. ఎంతోమంది స్త్రీలు చాలా తెలివిగా ఎన్నో ఎన్నో రంగాల్లో ఈ రోజుకి మనకి ముందంజలో ఉన్నారని చెప్పచ్చన్నమాట. ఇదొకటే చెప్పలేదండి, అనేక పత్నివ్రతమే కాకుండా అనేక భర్తృత్వం కూడా ఆ కాలంలో ఉంది. అది ఎక్కడుందంటే అనాగరిక జాతుల్లో ఉన్నట్లు చెప్పబడిందనమాట. దితి కుమారులు దైత్యులు, వైనతేయ కాద్రవేయ అంజనేయ జరత్కారమున్న నామములు తల్లి వలన కలిగినట్టి సరియొగ జనకత్వం లేనట్లు కనిపిస్తుంది. అంటే ఎట్లా ఉందంటే కొన్ని చోట్ల అనేక భర్తృత్వం అంటే ఒక స్త్రీకి ఇద్దరు ముగ్గురు భర్తలు ఉండేది కూడా ఉంది. ఈ దితి కుమారుల యొక్క పేర్ల బట్టి అది తెలుస్తోంది. అంటే తల్లి అంటే మధ్యకాలంలో పురుషులు ముఖ్యం అని ఆర్యుల్లో ఋగ్వేద కాలంలో చెప్పబడింది కదా. అంటే స్త్రీ సంబంధంగా అంటే స్త్రీ యొక్క పేరు స్త్రీ ద్వారా పిల్లల్ని గుర్తించేది కూడా ఉండేదిట. కానీ ఆర్యజాతుల్లో ఇట్టి ఆచారం లేదన్నమాట. కొంతమంది అనాగరిక జాతుల్లోనే ఇటువంటిది ఉండేదని ఋగ్వేద కాలంలో చెప్పబడింది. కానీ వితంతు వివాహం అనేది లేదనే చెప్పచ్చు. కానీ వితంతువు తన భర్త వంశం నిలుపుటకు భర్త కనిష్ట సోదరునింట వసించి అతని వలన కుమారునికి అను ఆచారం ఉందిట. ఇది కొంచెం మనకి వేదాల్లో చెప్పబడిన దీంట్లో. అంతేకాదండి, ఋగ్వేద కాలంలో వితంతు వివాహాలు చెప్పలేదు. కానీ కూడా కొన్ని వింతగా అనిపిస్తాయి కదా. ఒక భర్త పోయాక భర్త యొక్క చివరి సోదరుని ద్వారా పిల్లని కంటం లేదా సంతానాన్ని కంటం అనేది ఉందని. కానీ ఎక్కువ చోట్ల ఇది ప్రామాణికం కాలేదుట. అంతేగాని వితంతు వివాహం చేయొచ్చు చేయకూడదు అనేది విడిగా ఎక్కడ చెప్పలేదు ఋగ్వేదంలో. వేణుడనే రాజు బాల వితంతు ద్వాహంలను ప్రోత్సహించను, కానీ అవి అగ్రవర్ణాల్లో జరగలేదని చెప్తున్నారన్నమాట. ఋగ్వేద కాలంలో వితంతు వివాహాల గురించి ప్రశ్న లేదండి, అంటే చేశారా చెయ్యలేదా అని. వితంతువులకు కారణమే లేదే. ఇప్పుడు బాల్య వివాహాలు చేసినప్పుడు ఆ భర్తలు చాలా ఏజ్డ్ పర్సన్గా ఉంటేనే కదా మనకి. వాళ్ళు చచ్చిపోయినప్పుడే కదా వితంతు వివాహాలకి యవ్వనవంతులైన స్త్రీలు ఉండేవాళ్ళు. కానీ అది లేదు కదా ఇక్కడ, అటువంటిదే లేదు. పూర్తి స్వతంత్రత్వంగా పెళ్లి చేసుకునేదని ఉంది కదా. ఈ విధంగా మనకి ఋగ్వేదంలోని స్త్రీల గురించి, వారి చదువు సంధ్యల గురించి మనకి ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది. అంటే ఒక కన్క్లూజన్కి వస్తే, ఏ వేదము స్త్రీలను కించపరచలేదు, వాళ్ళకి పూర్తి హక్కు స్వతంత్రం ఇచ్చారన్నదే తెలియచెప్తోంది. అదండి సంగతి మనకి ఈ రోజుల్లో వేదాల్లో ఉంది, దాంట్లో ఉంది అని చెప్పేవంటి బూటకప్పు మాటలే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా, అంటే చదువుకుంటే మనకి తెలుస్తుందన్నమాట. వేదాలని వల్ల వేస్తే మనకి అర్థాలు తెలుసుకోవాలి. పాశ్చాత్యులు చేసే ఈ ప్రక్రియను మనం ఎందుకు చేయట్లా, మనము చేయాలి, మన పిల్లలకి నేర్పాలి. ఆ ఒక సదుద్దేశంతోనే ఆ కాలంలో స్త్రీలు ఎట్లా ఉండేవాళ్ళని మీకు పరిచయం చేయడం కోసమే ఈరోజు ఈ నవీన కార్యక్రమంలో మీ చదలవాడ ఉదయ శ్రీ ఋగ్వేదంలోని స్త్రీల గురించి కొన్ని విషయాలు తెలిపింది. ఇటువంటి విషయాలు ఎన్నెన్నో మళ్ళీ మళ్ళీ ముందుగా మన నవీన కార్యక్రమంలో స్త్రీల స్వేచ్ఛ గురించి, స్త్రీల రచయితల గురించి, స్త్రీల వీరవనితల గురించి తెలుసుకుంటూ ఉందాం. అంతదాకా ఈ వారానికి సెలవు. మళ్ళీ వచ్చే వారం నవీన కార్యక్రమంలో కలుసుకుందాం. అంతదాకా మీ అందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలు.
ఇంతవరకు మీరు విన్నారు డాక్టర్ ఉదయశ్రీ గారి నవీన కార్యక్రమం August 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.